ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. మనం శాన్ ఫ్రాన్సిస్కో అంటే అర్థం ఏంటి? శాండ్ మాత్రం కాదు, ఇసుక మాత్రం కాదు, సెయింట్ అంటే మనకి తెలియకుండానే సెయింట్స్ అంటే అడుగడుగున. అందుకని మనకి గురువులు ఏం చెప్పారంటే తపోభూమి, మన భూమి తపోభూమి అని చెప్పారు. అది భారతదేశానికి మనకంత తెలుసుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, మన యాత్రకి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా మనకి మహర్షులు వారి యొక్క తపస్సు గురించి, వాటిని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. తెలిసినా తెలుసుకోకపోయినా అమెరికా అనేది దేశం మధ్యలో వచ్చినప్పటికీ కూడా ఆయా పేర్లలో ఎంతో మన అంటే ఎంతోమంది ఋషులు మహాత్ములు తపస్సు చేసి ఉన్నటువంటి విషయాన్ని మనందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు అతుక్కుపోతున్నారు మన వాళ్ళు అంటే తపోభూమి కాబట్టే అతుక్కుపోతున్నారు. కేవలము సంపాదించి దానికే లోబడితే భగవంతుడు మాత్రం ఊరుకుంటాడా? అవి కాదు కదా కావాల్సింది. అట్లాగా ఈ ఇక్కడ రావడం చక్కగా మాకు రామకృష్ణ మేము వస్తేనే కనిపిస్తుంటాడు. రామకృష్ణ గారు మాకు ఇక్కడికి వస్తేనే దర్శనం అవుతూ ఉంటుంది. అందుకేనైనా శాన్ ఫ్రాన్సిస్కో తీసుకొస్తారేమో బాబుజీ అనుకుంటూ ఉంటా. మంచి హృదయం పాపం చాలా. ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు, ఒక్కొక్క గృహస్థికి కొన్ని కొన్ని అవకాశాలు ఉంటాయి, కొన్ని కొన్ని అవకాశాలు ఉన్నాయి. మనమేమో దేశ దిమ్మర్లం, మనమేమో ఒక చోట ఉన్నాం. మేము అలా ఎవరు పిలుస్తారో ఎక్కడికి వెళదామా? శాన్ ఫ్రాన్సిస్కో వస్తున్నాం అంటే రామకృష్ణ గారు పిలుస్తారు ముందర కనుక్కోండి, ఆ సమయం ఇచ్చాను ముందర వారికి. అలాగే మా సామ్రాజ్యం కూతురు వాళ్ళు ఉన్నారేమో, ఎప్పుడో ఒక పూటకు వస్తారు. అంటే మామూలుగా ప్రపంచంలో చుట్టాలు వస్తే బంధువులు వస్తే ఏం చేస్తారు? హాల్లో కూర్చొని కాసేపు అంటే తాగడానికో తినడానికో ఇవన్నీ కాసేపు మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో ఏదో యుద్ధం గురించి మాట్లాడుకోవచ్చు, లేకపోతే ట్రంప్ గురించి మాట్లాడుకోవచ్చు, ఇంకేవేవో గురించి, మీ సంపాదనలు ఏంటి, మా సంపాదనలు ఏంటి, ఆ కంపెనీలు ఏంటి. ఆయన కొంచెం చదువుకున్నాడు కాబట్టి ఇప్పటిదాకా నా ముందు చెప్పిన ఆయన బోళంత చదువు గురించి చెప్పాడు, ఏది చదువుకుంటే ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి చక్కగా వివరించాడు. మరి మనం ఏం మాట్లాడుకోవాలి? మనం కూడా కూర్చునే ఉన్నాం ఇక్కడ, మనం దేని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది? మధ్యలో వారు దశ ఇంద్రియాలని ఎలా ఉపశమింప చేయాలి? అందరికీ 10 ఇంద్రియాలు అందరం కలిగే ఉన్నాం, కాకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి వాటి గురించి కనుక మనం వెతుక్కుంటూ ఉంటే అది శాంతించవు, రెచ్చిపోతుంటాయి. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి విషయాదుల గురించి మాట్లాడుకుంటుంటే, అందచందాల గురించి మాట్లాడుకుంటే ఏమవుతుందంటే మనసు ఒక ప్రలోభానికి వశమైపోయి తన్ను తాను మోసగించుకుంటూ ఉంటుంది. మన మనస్సు మననే మోసం చేస్తూ ఉంటుంది. కానీ ఆ మోసం చేయడంలో మనకేమైనా మంచి మార్గాన్ని చూపిస్తుందా అంటే ప్రపంచంలో ఉన్న విషయాదులు. ఇప్పుడు షాపులు పెరుగుతున్నాయి, బజార్లు పెరుగుతున్నాయి, ఇళ్ళు బాకిళ్ళు పెరుగుతున్నాయి. ఇంకొకరి ఇంటికి వెళ్ళొస్తుంటే మన ఇంట్లో లేని ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. మన ఇంటికి మనం లేకపోతే ఎట్లా అని మనం కూడా బజారుకి వెళ్ళినప్పుడు అటువంటివేవో తెచ్చుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఇవన్నీ మనతో వస్తున్నాయా? మనం రేపు వెళ్ళిపోయేటప్పుడు ఎవడైనా ఒకటి తీసుకెళ్తున్నాడా? వాళ్ళంత ఆస్తి సంపదని మరి సంపాదిస్తున్నారు. మనకి మన తాత ముత్తాతల నుంచి ఎన్నెన్నో ఉన్నాయి, ఏ ఒక్కడు ఒక చెల్లిగవో కూడా తీసుకువెళ్ళారు. కానీ సుకృతం దుష్కృతం చేయవ గచ్చతి మన గచ్చతి అన్నట్టుగా మంచి ఏదైతే చేస్తాడో ఈ జన్మలో ఆ మంచి తన వెంట వస్తుంది. చెడైతే ఏదైతే ఉంటుందో ఆ చెడు కూడా తన వెంటే వచ్చి ఉన్నతమైనటువంటి మానవ జన్మ కూడా కాకుండా ఇంకా మళ్ళా వేరే జన్మలకి వెళ్ళటానికి కారణమవుతుంది. అలా కాకుండా అందుకని మనం ఎక్కడ కూర్చున్నా ఇక్కడ మన సత్సంగం అన్నాం, దీనికి ఒక పేరుంది. సత్సంగం అంటే దీనికి ఎందుకు పేరు? సత్యం గురించే మనందరం విచారణ చేసుకోవడం కోసం కూర్చున్నాం, సంకీర్తన చేస్తున్నాము. నేను బాగా పాడుతున్నానా, వాళ్ళు బాగా పాడుతున్నారా, లేకపోతే బాగా పాడారా, ఆవిడ బాగా వాయించారా అని ఇవి చూడమల్లా. అక్కడ భగవంతుని గురించి ఏదైతే మనకి తెలియచేస్తున్నారో అందులో మనకి వివరంగా తెలుస్తుంది. అమ్మాయి పాడుతుంటే పాడినటువంటి విషయంలో ఉన్నటువంటి భగవంతుని గురించి మనం వెతుకున్నామా లేదా, అమ్మవారు అక్కడ కనిపిస్తోందా లేదా, అలాగే ఆ ప్రభు ఎక్కడ దర్శనం అవుతుందా లేదా, మనం ఇవన్నీ కూడా వీటి గురించే మన మనసు అక్కడ రమత చెందుతూ ఉంటుంది. మనం అనేక పూజలు చేయొచ్చు కానీ పూజలో మనసు భగవంతుడి మీద ఎంతవరకు నిలిచింది అదే మనకి నిలిచిపోతుంది. మన పూజ చేస్తుంటే రండి ఎప్పుడు లేదు అంత ఆనందం కలిగింది నాకు అంటుంది ఒక ఆమె. ఎందుకు కలిగిందంటే అది బయట నుంచి వచ్చే ఆనందం కాదు, అది నీ యొక్క ఆవేదనే నీకు ఒక రూపంలోనూ ఒక తత్పరతలో ఉండబట్టి మనసు అక్కడ మెల్ట్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ మన భగవంతుని గురించి మాట్లాడుకుంటున్నాం, అందరూ కూర్చుని తరతరాల గురించి మాట్లాడి బంధువర్గం అంతా చుట్టాలు మాట్లాడుకోవచ్చు. కానీ మనది ఏ బంధుత్వము అంటే ఆత్మబంధుత్వం అనేది. అందుకని మనం దేని గురించి మాట్లాడుకుంటే ఆనందంగా ఉంటుంది అంటే ఒక భగవతత్వం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. దశీంద్రియాలకి శాంతి విషయాదుల మీదకి వెళ్ళిన కొలిది రాదు. ఇప్పుడు మంచి పకోడీ తింటే బాగుంటుంది అంటే దానికే మనం విలువనిచ్చామనుకోండి, ఈ పకోడీ ఎలా ఇంకొక దాని మీదకి వెళ్తూ ఉంటుంది, దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఆ వంటల మీదకే వెళ్తూ ఉంటుంది. వాస్తవానికి చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా తింటూనే ఉన్నాం, అన్నీ చాలా బాగున్నాయని మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ ఏమైనా మన వెంట వస్తున్నాయి అవన్నీ. ఆకలి వేయాలి, ఆకలి వేస్తే ఆ టైంకి మనకి ఏది కావాలో అది మన కడుపు నింపుతోంది, కానీ ఇవేవి కూడా మన వెంట రావట్లా. అందుకని దశేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనోబుద్ధి చిత్త అహంకారాలు ఈ 10 ఇంద్రియాలు దానంతటా అవి పనిచేయలేవు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయంటే ఇప్పుడు కన్ను, ముక్కు, చెవి, నాలిక, అలాగే త్వగేంద్రియం, ఇవి 5 జ్ఞానేంద్రియాలు. ఇవి బయట ఉన్నటువంటి దాన్ని ఏది దాన్ని గమనిస్తూ ఉంటాయి. కన్ను ఒకటి చూడగానే మా ఇంట్లో కుర్చీ కంటే కుర్చీ ఏదో బాగున్నట్టుంది, ప్రతి విషయాన్ని ఈ రంగు ఏదో గోడకు బాగున్నట్టుంది, వాళ్ళు ఏదో జీబ్రా కలర్ వేశారు అది కూడా బాగానే ఉంది అని చూడగానే ఒక రంగుకో లేకపోతే రూపానికో కళ్ళు దానికి దాన్ని గ్రహిస్తాయి. గ్రహించేసరికి ఏమైపోతుందంటే మనకి ప్రపంచంలో ఉన్న దృష్టి ఈ విధంగానే ఉంటుంది, వీళ్ళిల్లు కంటే వాళ్ళిల్లు చాలా పెద్దది, ఇలాంటివన్నీ ఏవో ఉంటూ ఉంటాయి. చెవి ద్వారా విన్నాం, విన్నటువంటి శబ్దాన్ని వినేసరికి అబ్బో ఇదేదో చాలా బాగుంది, చాలా శ్రావ్యంగా వినిపిస్తోంది అనిపిస్తుంది అని ఆ వినికిడి, ఆ శబ్దము, ఆ మాటలు ఇందులో మన జీవలక్షణాలని చాలా అటాక్ చేస్తాయి. వినేటువంటి విషయంలో ఉండి అది నా గురించి ఎవరైనా మాట్లాడారనుకోండి, నా గురించి ఎవరైనా మాట్లాడేసరికి ఏమవుతుంది, అది అబ్బా నా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అది వాస్తవానికి సత్యం కాదు. నా గురించి మాట్లాడితే అది ఆనందంగా ఉంటాం అనేది సత్యం కాదు. కానీ ఎప్రిషియేట్, పిల్లల్ని మనం మెచ్చుకోకపోతే వాళ్ళ చదువులు ముందుకెళ్ళవు. వాళ్ళు చదువుతున్నది ఒకసారి కొంచెం తక్కువ మార్కులు వస్తే అలా కాదు నాన్న ఇలా చదివితే వస్తుందని మంచి మార్గం చెప్పొచ్చేమో, కానీ నువ్వు ఇంకా చదవు, ఇంకా నువ్వు ఎందుకు చదువుతావు, నువ్వు ఇక పైకి రావు, వాళ్ళ పక్కింటి వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారో అని మనం అంటే మన పిల్లలు ఇంకా డిస్కరేజ్ అయిపోతారు, కానీ ఎంకరేజ్మెంట్ ఉండదు. అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే మనం ఏంటంటే మనమే వాళ్ళలో చేరి కొంచెం శ్రద్ధ తీసుకొని వాళ్ళతో పాటుగా మనం కూడా చదువుకోవాలి. ఇప్పుడు వచ్చింది కదా, పూర్వం వాళ్ళకి చదువు అంటే ఏంటో తెలియదు చదివించడానికి, ఇప్పుడు పిల్లల్ని చదివించాలంటే తల్లిదండ్రులు ఎంత చదువుకున్నారో తెలియాలి. స్కూల్లో వాళ్ళు అడ్మిషన్ కావాలి అంటే పిల్లలు తల్లిదండ్రులు చదువుకుని ఉన్నారా లేదా అదొక సబ్జెక్టు, వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారంట పిల్లలు చదవాలంటే. పిల్లలకి ఇంకా వాళ్ళు ఇంకా బోర్డింగ్ స్కూల్ కాదు, ఇంకా చిన్నకి అదేదో క్లాసులు అంటారు కదా, ప్రీ స్కూల్కి దానికి వెళ్లే ముందే ఆ స్కూల్లో తల్లిదండ్రులు ఇంటర్వ్యూ చేస్తారట, ఇంటర్వ్యూ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ రాసుకుంటారట. మనకు చిన్నప్పుడు అవేం తెలీదు, మన అమ్మ నాన్న వాళ్ళు మనం కొంచెం ఏదో పలక తీసుకుని నాలుగు ముక్కలు రాసేసరికి వాళ్ళు చాలా ఆనందపడిపోవడమే కాదు, నా పిల్లాడు ఇప్పుడిద్దరి నుంచి అలసిపోయాడు, మనం ఈ మాటలు వినేవాళ్ళం, అయ్యో వాళ్ళు చిన్నప్పటి నుంచి చదివి చదివి అలసిపోయాడండి వాడు, మా పిల్లాడు పాపం ఎంత బాగా చదువుతున్నాడు అని అలసిపోయాడని వాళ్ళకి ఎక్కడలేనివన్నీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఇప్పుడు పాపం ఎంత చదువు చదివినా ఇలా మెచ్చుకునేవాళ్ళు ఎంతమంది అని చూస్తుంటాను నేను. కానీ మెచ్చుకోవాలి వాళ్ళని కూడా, దాంట్లో ఉన్న ప్రతి విషయంలో మంచిని గ్రహించమని మహాత్ములు మనకి చూపించారు, కానీ కానిది చూడమని చెప్పలా. మంచిని చూడాలి, మంచిని గ్రహించాలి. మనం మంచిని గ్రహిస్తూ ఉంటేనే మనం ముందుకు కూడా వెళ్తాం ప్రపంచం. అలాగే ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటి ఐదు కూడా ఒకటి ఏదైనా తినేసరి అది మర్చిపోం మళ్ళా. కిందటి సారి వచ్చినప్పుడు అందుకనే రాగానే గుర్తు చేశాను రామకృష్ణకి, మళ్ళా పళ్ళు మొదలు పెట్టావా పెట్టడమని. ఎందుకంటే అంత ఏదైతే ఆరోగ్యకరమో అవే పెడతాడు రామకృష్ణ బాబు. ముందర అవి పెట్టిన తర్వాత వస్తాయిలేండి, వండే పదార్థాలు తర్వాత వస్తాయి, ముందు మాత్రం ఫ్లైట్ దగ్గరికి కూడా పళ్ళ బుట్టతో సార్ తీసుకొచ్చాడు సార్, నన్ను ఫ్లైట్లో దింపుకోవడానికి వచ్చాడు. వచ్చి అక్కడ ఒక పళ్ళ బుట్ట తీసుకొచ్చాడు, తీసుకొచ్చి కారులో కూర్చున్న దగ్గర నుంచి అది బాగుంటుందమ్మా పండు తినండి, ఇది బాగుంటుందమ్మా ఇది కూడా బాగుంటుంది తినండి. ఇంటికి వచ్చే లోపల డెస్టినేషన్ చేరే లోపల ఆ పళ్ళల్లో అన్నీ తింటూ ఉండడమే నా పని అన్నట్టుగా, అందుకని ఈ పళ్ళు పెట్టావేంటి రెడీగా అన్నాను. లేదమ్మా కొంచెం అది మానేసాను ఇప్పుడు అన్నాడు. మరి కానీ ఇక్కడ చూస్తే పళ్ళు బాగానే ఉన్నాయి, తాగడానికి కూడా మంచి సమయానుకూలంగా మా అది అమ్మ గృహిణి కూడా చక్కగా. నీ పేరు మర్చిపోయానండి, శ్రీవిద్య. లత వస్తుంది కానీ లత ఫ్రెండు, శ్రీవిద్య వల్లనే మాకు దొరికాడు రామకృష్ణుడు. కానీ ఇద్దరు మన ఊరు పక్క వాళ్ళే, మన ఊరు పక్క వాళ్ళే. అయితే అందుకని రాగానే ఆ మామిడి పండుతో కలిపింది ఏదో చక్కగా తీసుకొచ్చింది, అది మొత్తానికి పండుగ సంబంధించింది, పండు ఆరోగ్యకరమైనటువంటిది అది అనుకో. అందుకని ఇప్పుడు ఇది జిహ్వా అది బాగుంది లేదు అనేది గుర్తిస్తుంది. బయట విషయాదులు అనుభవించడానికే మన కర్మలు ఉన్నాయి, కానీ భగవంతుడు మనకి చూపిస్తున్నాడు ఇంద్రియాలకి ఏది ఆధారమై ఉన్నది. అందరికీ ఉన్నాయి జ్ఞానేంద్రియాలు, కళ్ళు ముక్కులు నేను చెప్పు ఇవి లేవు అందరికీ ఉన్నాయి. అందరూ మనం దీనికి మనకు ఈ ఇంద్రియాలు ఎటుపక్క ఎలాకెళ్తున్నాయో వేటిని గమనిస్తున్నాయి, వాటిని మళ్ళీ కర్మేంద్రియాలు కర్మను ఆచరిస్తాయి. పలానా చోటికి వెళ్ళాలి అంటే సంకల్పం కలిగినప్పటికీ కూడా విషయం విన్నాను చెబుతో, రామకృష్ణ ఇంటికి వెళ్ళాలని విన్నాను, వింటే విన్నంత మాత్రం చేత ఆ ఇంద్రియం ఇక్కడ తీసుకురాలా, నాలుగు ఇంద్రియం మారింది, ఏది తీసుకొచ్చింది, కాళ్ళు తీసుకొచ్చాయి, మాట తీసుకొచ్చింది, వాక్కు చెప్పు, ఇంకెప్పుడే మనం వెళ్ళేది అని వాక్కుతో అడిగాం, అది కర్మేంద్రియం. తర్వాత వాళ్ళు కారులో ఎక్కించుకున్నారు, కారులో ఎక్కించుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడానికి కాళ్ళు, దిగడానికి కాళ్ళు, లోపల రావడానికి కాళ్ళు, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. వచ్చిన తర్వాత ఆ అమ్మ గ్లాస్తో అది రసం తీసుకొచ్చి ఇచ్చాను, ఇవ్వగానే చేతితో తీసుకుని తాగాం, కర్మేంద్రియం అది. అందుకని వాక్కు అడిగింది, వాక్కు పాణి పాద వాయు ఉపస్థలు, అవేంటండి ఇంకా విషయాదులు అనుభవించి నెక్స్ట్ జనరేషన్ రావడం కోసం భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం అవి కూడా. ఇవి ఇవన్నీ కూడా అందరికీ ఉన్నాయి, ఎన్ని సృష్టిలో ప్రతిదానికి ఉన్నాయి, కానీ మానవుడికి మంచి గుర్తించే అవకాశం ఉన్నది. జ్ఞానం అనేది మానవుడికి ఒక్కడికే ఉంది, కానీ పశుపక్షాదులకి ఏముంది, ఆ విషయం వచ్చినప్పుడు ఆకలేస్తే వెళ్ళి ఎత్తుక్కుంటాయి, తినేస్తాయి, అయిపోతాయి, మళ్ళాగా ఫ్రిడ్జుల్లో దాచుకోవడానికి. ఎవరో వస్తారని దాచిపెట్టి అవి పెడదామనేటువంటి స్వభావం వాటికి లేదు. మళ్ళా మాట్లాడితే అది బాగా ఆకలేసి తింటుంటే అదే నాకు కావాలని ఇంకొకటి వెళ్ళింది అనుకోండి, ఒక్కొక్క తింటుంటే ఇంకొక కుక్క కూడా నేను కూడా తింటాను దగ్గరికి వెళ్తే గుర్రుని చూస్తుంది, దెబ్బలాడు చేస్తాయి. కానీ మానవుడో ఇదందరూ 10 మంది తినాలి ఒక, ఇది జ్ఞానం అనేటువంటిది మానవుడికి. ఈ దశ ఇంద్రియాలు వాటంతట వాటికి స్వతహాగా శక్తి లేదు, అవి ఉపయోగపడవు. మృత్యు పొందిన తర్వాత కూడా మన తాత ముత్తాతలు చూస్తే పడుకోబెట్టినప్పుడు ఇంద్రియాలన్నీ వాళ్ళకి కనిపిస్తున్నాయి, చనిపోయినటువంటి వాటికి కళ్ళు ఉన్నాయి, చనిపోయిన వాటికి చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, మనం చాలా గట్టిగా మాట్లాడవచ్చు, చెవులు కూడా ఉన్నాయి, కానీ మనం పలకరిస్తే పలకడు. మనం అక్కడి నుంచి మనం సమాధానం పొందుదామంటే మాట్లాడు, పోని కూర్చుంటాడంటే కూర్చోడు, నడుస్తాడంటే నడవడు. ఏ ఇంద్రియము పనిచేయట్లేదు. అక్కడ కనిపించడానికి మాత్రం దశ ఇంద్రియాలు కనిపిస్తున్నాయి, కానీ ఏ ఇంద్రియము పనిచేయట్లేదు. ఇప్పుడు మనకి ఈ ఇంద్రియాలు పనిచేయటానికి భగవంతుడు ఏది, బయట కొన్ని యంత్రాలు ఉంటే లోపల కొన్ని యంత్రాలు ఉంటాయి చూడండి. ప్రతిదానికి బయట మాత్రమే కనిపించేవి కాదు, కారు బాగా కనిపిస్తుంది బయటికి. బయటికి కనిపించినంత మాత్రం చేత అది నడిచేస్తుందా? నడవదు. దాన్ని నడిపేవన్నీ లోపలుంటాయి. దాన్ని నడిపేవన్నీ కూడా యంత్రాలు లోపలుండి లోపల మాత్రమే ఉంటే సరిపోయిందా? ఏది, ఆ బాయినెట్ లోపల చాలా యంత్రం ఉంది, కానీ అది మాత్రమే ఉంటే సరిపోతుందా? దానిని డ్రైవింగ్ చేసే డ్రైవర్ ఉండాలి. దానికి ఏది ఆన్ చేయాలి, యాక్సిలేటర్ ఇవ్వాలో, బ్రేక్ వేయాలో, ఎటుపక్కకి స్టీరింగ్ తిప్పాలో, ఎక్కడ ఎలా ఎక్కిచ్చేటప్పుడు ఏ గేర్ వేయాలో, ఇవన్నీ కూడా లోపల బుద్ధి కలిగినటువంటి డ్రైవర్ డ్రైవ్ చేస్తే కానీ కారు ముందుకు నడవటల. అలాగే మన జీవితానికి ఈ దశ ఇంద్రియాలకి లోపల మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని నాలుగు అంతరేంద్రియాలని భగవంతుడు అమర్చాడు. ఇది మనస్సు సంకల్పిస్తుంది, చిత్తం ఊహిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, అహంకారం క్రియ చేస్తుంది. నాలుగేంద్రియాలని ఎవనరు, అంతరేంద్రియాలు అన్నారు. ఇవన్నీ కూడా సంకల్పించేటువంటి అప్పుడు అవేమీ విడిగా కనిపించేటువంటి ఇంద్రియాలు కాదు. అక్కడ డాక్టర్లకు కూడా అక్కడ ఇవి ఏవై ఉంటాయి అంటే మైండ్ అనవచ్చు అక్కడ. కానీ మైండ్లో ఇన్ని ఉన్నాయా, ఇన్ని రకాలు ఉన్నాయా అంటే అది కనిపించను, విచారణ చేస్తేనే దొరుకుతాయి. సంకల్పం లోపల భావన కలిగేసరికి అది సద్భావన, దుర్భావన, లేదా ఆనందాన్ని కలిగించేదా, దుఃఖాన్ని కలిగించేదా అనేటువంటి ఆలోచన నీ మనసుకు ఎప్పుడైతే వచ్చిందో నీ ముఖ కవళికలు, నీ యొక్క స్వభావం ఆనందంగా మారిపోతుంది. దానిలో ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని గబుక్కను వినడం జరుగుతుంది అనుకోండి, వెంటనే నీ ముఖంలో కవళికలు మారిపోతాయి. బయటికి మనకు అందరికీ అనిపించకపోవచ్చు, కానీ లోపల ఉన్న భావనతో మన ముఖ కవళికలు మారిపోతాయి. అందుకని మనస్సు సంకల్పించేటప్పుడు అదే మైండ్, మనస్సు అయింది. ఊహించేటువంటి దాన్ని చిత్తము అన్నారు, నిర్ణయించేటువంటి దాన్ని బుద్ధి అన్నారు, ఇది పనిచేసేటువంటి అప్పుడు అహంకారం అన్నారు. అది ఎంత గొప్పది అంటే మనందరికీ తెలుసు, అహం అహం అహం, నేను చేశా, నేను చెప్తున్నా, నేను పాడా, నేను ఇది చేశా, నేను అది చేశా అని ఆ నేనుగాడు వచ్చి ఇప్పుడు ముందు కూర్చుంటూ ఉంటాడు. అది ఎప్పుడో ఒకప్పుడు అది మన దెబ్బతీస్తుంది. ఆ నేను అనేది మన జీవితానికి ఉపయోగపడేది కాదు. ఏ నేను, ఈ దేహాన్ని ప్రకాశింపజేసే నేను, ఈ దేహానికే నేను అనేటువంటిది, నేను అని ఈ దేహం. ఈ దేహం ఎప్పుడప్పుడు దెబ్బతింటుంది, కానీ ఈ దేహానికి ఉన్నటువంటి ఈ నేను పనిచేయటల్లా. ఆ మనోబుద్ధి చిత్తాహంకారాలకు కూడా చైతన్యం అనేటువంటి ఒక శక్తి మనలో ఉండి మనని ఇక్కడ ప్రకాశింపజేస్తుంది. అందుకని మనకి తేలికగా భగవంతుని మనం పొందాలి అనుకున్నప్పుడు మనం ఏ పరమాత్మనైతే ఆశ్రయించున్నామో, ఏ భగవంతుని ఆశ్రయించున్నామో, అక్కడ ఒక ఏంటి, ఒక మనం వారిని ప్రార్థించాలి. అర్థించడం అంటే అడగడం, ప్రార్థన అంటే ప్రకృష్టంగా అర్థించడం. అంటే మరి వేరు మనసు లేకుండా ప్రభు అని అక్కడ ఆ ప్రభువు దగ్గర మనం ఎప్పుడు ఇలాగే దోసిట పట్టి ఆయన ఇచ్చేది ఏదైనా సరే మనకు మాధుర్యమే, ప్రసాదమే. అందుకని అంటారు భగవంతుడు మహాత్ములు, కాకే ద్వారే జాయ శిరనామో, కాకే ద్వారే జాయ
Bye.
లభిస్తుంది మనకు కావాల్సింది. ఇంబడతారండి, ఉంటే పెట్టుగాక, పెట్టు తల్లి ఉంటే పెట్టుగాక. పెట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి విషయంలో మనకి సమధరామదాస స్వామి చరిత్రలో వస్తుంది. మధుకరుని ఉంటాడు ఆయన, ఆయన శిష్యుల్లో ఒకడు. ఆ మధుకరు గురువుగారుతో పాటుగా తల్లిదండ్రులు కొంతమంది అలా పిల్లల్ని ఇచ్చేశారండి సమధరామదాస స్వామి వారికి. కొంత ఆ పిల్లల్లో ఒకడు ఈ మధుకర్ అనేటువంటి కుర్రాడు చిన్నప్పుడే వచ్చేశాడు. వస్తే గురువుగారు తనతో పాటుగా వెంట పెట్టుకుని తీసుకువెళ్ళడం, ఏమో పరమార్థాన్ని బోధ చేయడం, కావలసింది నేర్పించడం, రోజు భిక్షాటనకి వెళ్ళి భిక్ష తీసుకురావాలి. తీసుకురావాలంటే ప్రతి చోట ఒక ఇది ఊరి మొదట్లో అప్పుడు అలా ఉండేవి. ఊరి మొదట్లో ఒక ఏదన్నా పాడిపోయిన గుడిపోయో లేకపోతే ఏదో ఉంటే అక్కడ ఉండటం, గురువుగారు అబ్బాయి నువ్వు వెళ్ళి నువ్వు భిక్షాటనం చేసుకొస్తే మనం ఈరోజు మనం కడుపు నింపుకుందాం, భగవన్ నామం చేసుకుంటూ వెళ్తుండేవాళ్ళు. నా గురుదేవులంతా సమర్థులు, ఇంకొకళ్ళు లేరు అని. నా గురుదేవులంతా సమర్థులు అంటే నా గురుదేవులే అని పాడుకుంటూ వెళ్ళేవాడు. ప్రతి ఇంటి దగ్గర భిక్ష చేసుకునేవాడు. ఇస్తే భిక్ష ఇస్తే మరి సాయిబాబా వారు భిక్ష తీసుకోవాలా? మహానుభావులందరూ దీనికోసం ఉపనిషత్తులు కూడా ఘోషిస్తున్నారు. దేహరక్షణే భిక్షాటనం కురువని. దేహరక్షణ కోసం భిక్షాటనం చేయాలి. వైశ్యం ఆచరే దేహరక్షణే. అందుకని అడగడంలో తప్పు లేదు. మన దగ్గర ఉండగా అడగడానికి ఉండదు. మనం పెట్టగలిగినప్పుడు పెట్టాలి తప్ప, మన దగ్గర లేనప్పుడు లేని దాని గురించి అడుక్కోవచ్చు. చదువు లేదు, మరి పూర్వం మరి బాగా చదువుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారాలు చేసేవాళ్ళుగా మన వాళ్ళు, వారాలు చేసేవాళ్ళు వెళ్ళి ఒక్కొక్క వారం ఒక్కొక్క చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గరుండి వాళ్ళు ఇంట్లో భోజనం పెట్టి చదువు నేర్పించేవాళ్ళండి. భోజనం పెట్టి మరి చదువు నేర్పించేవాళ్ళు. అసలు ఈ ధర్మం అంతా మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుని మనం ఏమనుభవిస్తున్నాం, ఉన్నది ఉన్నది అనుకుంటూ మనకే చాలటం లేదు, ఇంకా అందరికీ ఏం పెడతాం. పూర్వం ఉన్నారంటే మహానుభావులు అందరూ వాళ్ళు చదువుకోవడం కాదు, చదువుకున్నందుకు వాడి దగ్గర ఏది ఉంటే అది ఆ మాస్టర్ గారి భార్య చదువుకునేటువంటి పిల్లలకి కన్న కొడుకుల్లాగా కూతురులాగా పెంచేవాళ్ళట వాళ్ళు. ఎంత సంతోషం చూడండి, అక్కడ కోరిక ఉండదు, ఆకలేస్తుంది అంతే. వారు ఆ టైంకి ఏం పెడతారో ఎదురు చూడడమే. ఆ పెట్టింది కాస్త భగవన్నామం చెప్పున్నారు కాబట్టి, ఒక వేదం చెప్పుకున్నాం కాబట్టి ఆ వేదమంత్రోచ్చారణ చేయటం, హాయిగా ఇది కడుపు నిండా భోజనం చేయటం. మజ్జిగన్నం కడుపు నిండనందా, పచ్చడన్నం కడుపు నిండనందా, ఒక పప్పు కూర వేస్తే మరి కడుపు నిండదా, రోజు నాలుగు కూరలు వేసుకుని తింటే కడుపు నిండుతుందా? అసలు నిండదు. నాన్న వాళ్ళు నేనైతే అన్నిటికీ పేర్లు పెట్టాను ఈ మధ్య, ఎక్కడికైనా 16 రకాల మాయలు ఎన్నమ్మా ఈరోజు అంటూ ఉంటాను అమ్మగారిని. అమ్మ ఎన్ని మాయలు తెచ్చావు భోజనం దగ్గరికి అంటూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఏది తినాలో తెలియదు అక్కడ. మనకేమో అన్ని చూసేటువంటి తీరు కూడా ఎందుకు, ఆకలిస్తే ఆకలికి ఏది కావాలి మనకి, ఇంకా అది ఇది అక్కల హాయిగా ఏదో మజ్జిగన్నం తింటూ దాంట్లో నంచేసుకుంటే అయిపోతుంది మొత్తం. పూర్వం అసలు అంత ఆకలి కూడా ఉండేది అప్పుడు, ఇప్పటిలాగా కాదు. బ్రహ్మాండమైన మన చిన్నప్పుడు బ్రహ్మాండమైన ఆకలి ఉండేది. అలాగా మధుకర్ అనేటువంటి వాడికి వెళ్ళి తీసుకురా భిక్షాటం చేసుకురా అంటే పిల్లవాడు అందరి దగ్గరికి వెళ్ళి ఇంటింటికి అడుగుతున్నాడు. ఒక అమ్మగారు అందంట, అయ్యో నాయన ఇప్పుడే మేము తినేసి అన్నీ కడిగేసుకున్నాము, కొంచెం ముందు వస్తే బాగుండేది నాయన. ఆ పక్క ఆవిడ అందంట, అయ్యో నీకు చాలీ చాలినట్టుగా ఉంది అబ్బాయి, ఏం పెడతాము. ఇలా అందరూ తల ఒక రకంగా చెప్తూ ఉంటే ఒక ఆమె అందంట, అబ్బాయి మేము పెట్టలేకపోయినా పెట్టి ఇల్లు చూపించమన్నారు, అది కూడా ఉంది మనకి శాస్త్రంలో. అందుకని మా దగ్గర అయితే లేదు కానీ అదిగో సందు చివర ఉందే ఒక ఇల్లు, అక్కడ జ్యోతిబువ అని ఒక ఆయన ఉన్నాడు జ్యోతిష్ పండితుడు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉంటుందయ్యా భోజనం, అందుకని వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగు తప్పకుండా నీకు పెడతాను అంటే పాపం గబగబా ఆ చివరి ఇంటి వరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సమర్థయ అని చెప్పి మళ్ళీ ప్రార్థించుకున్నాడు గురువుని. ప్రార్థించుకుంటే ఆ లోపల నుంచి ఒక పెద్ద ఆయన ఇలా ఇలా లెక్కేసుకొస్తున్నట్ట. మీకు గుర్తుంటుందో లేదో మీకు తెలుసు, పంచాంగంలో లెక్క పెట్టాలంటే తారలవి ఇలానే పెడతారు. ఈ ఏళ్ళు ముడవరం 1, 2, 3, 4 అలా ముడవరు. 4 అంటే ఇది, ఈ 4 ఇలానే లెక్క పెడతారు. అలానే మనకి మన జాతకాలు చూడాలన్నా మన తార లెక్క పెట్టాలన్నా కూడా లెక్క పెడతారు. అందుకని ఆయన ఇలా ఇలా లెక్క పెట్టుకుంటూ వస్తున్నట్ట. ఆయన అబ్బాయి మొహంకి చూస్తున్నట్ట లెక్క పెడుతున్నాడు, అబ్బాయి మొహంకి చూస్తున్నాడు లెక్క పెడుతున్నట్ట. ఏం చెప్పట్లేదు, అన్నం రావట్లేదు, వేయటానికి భిక్ష రావటల్లా, ఈయన లెక్క పెడుతూ మొహం చూస్తున్నట్ట. ఏమండి నాకు కొంచెం భిక్ష పెడితే, మా గురువు గారు అక్కడ ఉన్నారు ఈ గ్రామం చివర, వెళ్ళి కొంచెం మేము ఇది కొంచెం నివేదన చేసుకుంటాము, కొంచెం మాకు పెట్టండి భిక్ష పెట్టండి అంటే ఆయన అప్పుడు లెక్కేస్తూ రే ఏం పెట్టమంటావరా నీకు, నువ్వు రేపు పాటికి ఉండవు, నీ ఆయుష్ ముడిపోతుంది, నీకు రేపటికి జీవితం లేదు, నువ్వు రేపటికి ఈ రోజుకు ఉండవు, నువ్వు నీకు జీవితం లేదు అయిపోయింది అంటే జ్యోతిష్యంలో చూశాడు అనమాట. నువ్వు ఇక ఉండవు, ఇక నువ్వు ఉండవంటే ఇంక నీ ఇప్పుడు నేను ఇంక ఎలా చెప్పు నీకు. అందుకని అన్నిసరి ఆ పిల్లవాడికి పాపం ఏం తెలుస్తుంది, బ్రతకాలని ఎవరికి ఉండదు వాడికి, ఇదే నీవు ఉండవు చచ్చిపోతావు అన్నదే వినిపించింది వాడికి. వెంటనే వాడు ఏంటండి అలా మాట్లాడతాడు అంటే, అవునరా నేను చెప్పిన మాట ఇప్పుడు ఎక్కడ పోలా, నేను చెప్పినట్టు జరుగుతుంది, అందుకని నువ్వు ఇవాళ వెళ్ళిపోయి రేపు ఈ పాటికి నువ్వు కనుక ఇంకా నువ్వు బట్ట కట్టుంటే అప్పుడు రా నీకు పెడతాను అన్నాడు. ఇది అది మనం ఒక విద్య నేర్చుకున్నప్పుడు శాస్త్రం నేర్చుకున్నప్పుడు ఇలాంటివి మనకు ముందరే చెప్తారు. ఇలాంటివి అస్సలు మనం చేయడానికి వీల్లేదు, నువ్వు చేస్తే మంచి చేయి కానీ ఇంకొకరి మనసు మాత్రం కష్టపెట్టకూడదని ఏ విద్య నేర్పించినా మనకి ముందర చెప్పే మాట అది. పాప చిన్నపిల్లాడు ఏడుపు చేసింది, వాడికి ఉండలేదు, పెట్టలేదు పోని గబగబాయలు గురువుగారు గురువుగారు అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి వెంటనే అమాంతం కాలమే పడిపోయి నీ గురువుగారు నేను చచ్చిపోతానంటున్నాను గురువుగారు. ఆయన గురువులు కూడా మన కర్మని రహితం చేయటం కోసం కొన్ని మాటల ద్వారా కొన్ని చేతల ద్వారా మన కర్మను రహితం చేస్తుంటారు. ఆయన అన్నారట సమర్థులు, అవునా నువ్వు చచ్చిపోతావా, ఆహా అయితే ఉండవన్నమాట నువ్వు, ఆహా ఎవరో చెప్పారా నువ్వు చచ్చిపోతావని, అది ఎండు గురుగారు నేను చచ్చిపోతాను అంటూ ఉంటే మీరు అలా మాట్లాడతారు, అవునరా మధుకరు ఆకలి వేస్తోందిరా పోనీ నిన్నటి ఏదో మిగిలింది ఉంది కదా అదన్నా నా అలుగ్గింజలు కొంచెం ఉడకబెట్టరా కాస్త ఇద్దరం భోజనం, అది ఎండు గురుగారు నేను చచ్చిపోతాను అంటూ ఉంటే మీరు అన్నం వండమంటారు ఏంటండి గురువుగారు అంటే, అవునరా చచ్చిపోయేది ఏదో కాస్త తినిన తర్వాత చచ్చిపోతే బాగుంటుంది కదా అందుకని కాస్త అన్నం వండరా అంటే వాడికి ఇంకా ఓ ఉడుకుపోతాను ఏడుపు వచ్చేసి జ్వరం పడిపోయాడు పాపం ఒళ్ళంతా కాలిపోతుంది. అప్పుడు గురువుగారు కాస్త తడిగుడ్డ పెట్టి ఒళ్ళంతా తుడిచి ఆయనే వండి వాడికి కూడా కొంచెం భోజనం పెట్టి, ఒరే సరే కానీ నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు మరి నేను చచ్చిపోతానంటే భోజనం పెడతారేంటన్నాడు తినిపిస్తుంటే, అవునరా చచ్చిపోయేది అయితే బాగా తిని చచ్చిపోతే బాగుంటుంది కదా, ఈయనకి తెలుసు ఆయన చావనిస్తాడా, ఈ గురువులను ఆశ్రయిస్తే చావనివ్వరండి, నా జీవితంలో కూడా జరిగింది అలా, ఆయన బతికించబట్టే మళ్ళీ ఇవో ఇలా దేశాల మడి కూడా తిరగడం జరుగుతుంది. అయితే అంటే తర్వాత ఇక అంతా తిన్న తర్వాత మొత్తానికి ఎలాగోలాగ బతిమాలి బావమాలి తినిపించాడండి, తినిపించిన తర్వాత రే మధుకర్ నాకు నిద్ర వస్తుందిరా బాగాను, గురువుగారు నేను చచ్చిపోతానంటూ ఉంటే మీరు పిల్లలు నిద్రపోతానంటుంటారు, అవునరా నాకు బాగా నిద్ర వస్తుంది నిద్రపోవాలి తప్పదు ఇంకా అని అంటే పాపం ఉడికిపోతూ ఉంటే ఒక పని చేయరా నా కాళ్ళు నీ ఒళ్ళో పెట్టుకో, ఎవరొచ్చినా నువ్వు మాత్రం దాని నుంచి చెల్లించుకో, నీకు నా కాళ్ళు నీ ఒళ్ళో పెడతాను అని చెప్పి నాకు బాగా నిద్ర వస్తుంది నేను పడుకుంటాను, ఎవరొచ్చి పిలిచినా పలక్కో అని చెప్పి సూక్ష్మం చెప్తున్నాడు చూడండి అక్కడ, ఎవరొచ్చి పిలిచినా పలక్కో నువ్వు అని కాళ్ళు ఆయన ఒళ్ళో పెట్టారు. గురువుగారు ఎక్కడ పడుకున్నారు, ఎక్కడైతే గుమ్మం ఉందో గుమ్మం వైపు తల పెట్టుకుని ఇటుపక్క పడుకున్నాడు ఆయన, కాళ్ళు తల దాటి రావాలి కాళ్ళ వైపుకి రావాలంటే. ఇప్పుడు కాళ్ళ దగ్గర ఎవరున్నారు, మధుకర్ ఉన్నాడు, మధుకరు సేవ చేసుకుంటున్నాడు, మర్చిపోకు వారి నామం ఉంది శ్రీరామ జయరామ జయ జయరామాయ, ఎవరు సముద్రం యొక్క నామం అది శ్రీరామ జయరామ జయ జయరామాయ, నువ్వు అలా తలుచుకుంటుండు నువ్వు మాత్రం వదిలిపెట్టక సుమా, ఎవరొచ్చినా పలక సుమా నాకు బాగా నిద్ర వస్తుంది అంటే ఓ పక్కన పాపం నేను చచ్చిపోతానంటే పడుకున్నారని ఓ పక్కన ఉంది కానీ గురువుగారు చెప్పారు కదా వదిలిపెట్టకూడదు. ఈ లోపల మనం కూడా విన్నా వినికిడు ఉంటుంది కదా, గంటలు మొత్తం వినిపించిందంట, గంటలు మొత్తం వినిపించేసరికి మధుకర్కి ఏం గుర్తుకొచ్చింది, యముడు ఉంటాడు, యముడు వస్తే గనక ఈ దున్నపోతు మీద వస్తాడు, ఆ దున్నపోతుకి గంటలు ఉంటాయి, ఆ గుంటలు ఇప్పుడు గంటలు మోగుతున్నాయి మనకు కూడా పనికిరాని ఆలోచనలన్నీ బాగానే వినిపిస్తుంటాయి, నిద్ర పట్టకపోతే చూడాలి మన బ్రతుకు బోలే వినిపిస్తాయి రాత్రులు, ఇక అమ్మో గంటలు మోగుతున్నాయి వస్తున్నట్టున్నాడు అయితే యముడు వస్తున్నాడు ఏంటో అనుకుని మళ్ళీ అనుకున్నాడు. ఈ లోపల యముడు రాలా, యముడు బట్టలు వచ్చారు, బట్టలు వచ్చి పిలుస్తున్నట్ట రా నీకు రా అని పాశాలు తెచ్చి పిలుస్తుంటే నేను కళ్ళు మూసుకుని గట్టిగా పాదాలు పడుతున్నాడు వెళ్ళటల్లా, ఈ బట్టలు పిలుస్తున్న వెళ్ళటల్లా యమపాశాలని విసిరారట, విసిరితే వీళ్ళు ఎన్నిసార్లు విసిరినా తల దాటి ఇవతలికి రావట్లే, గురువుగారు తల దాటి ఇవతలికి రావట్లే, వాళ్ళ వల్ల కాల ఇంకా టైం దాటిపోతుంది ఎందుకంటే అక్కడ కూడా టైం ఉంటుంది కదా, టైం చెప్పి పంపించాడు యముడు, వెంటనే లాభం లేదు అని చెప్పి వెళ్ళి యమ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చెప్పారట శిష్యులు, మహారాజ్ మహారాజ్ ఎప్పుడు ఎప్పుడో చూసాము ఏదో అలనాడు మార్కండేయుడు దగ్గర చూసాము ఏదో శివుణ్ణి ఆశ్రయిస్తే ఇప్పుడు అలాగే నీ పాశాలు తీసుకెళ్ళి వెళ్తే ఆ పాశాలు వెళ్ళటం లేదు అక్కడ వరకు, ఎన్నిసార్లు విసిరినా ఆ పిల్లవాడు చాలా ధైర్యంగా కూర్చున్నాడండి గురువుగారు పాదాలు పట్టుకుని అంటే ఓహో అయితే తప్పదనమాట నేనే వెళ్ళాలా అనుకుని ఆయన బయలుదేరాడు. బయలుదేరి వచ్చి దగ్గర దాకా వచ్చి ఇక్కడికి రమ్మని పిలిచాడట, మీసాలు నల్లగా ఆకారం కనిపించింది ఎవరికి, మధుకర్కి కనిపిస్తే మళ్ళీ కళ్ళు గట్టిగా మూసుకుని మనం చూడు భయం వేస్తే కళ్ళు గట్టిగా మూసుకుంటాం, మూసుకుని మళ్ళీ గురువుగారిని తలుచుకుంటున్నాడు శ్రీరామ్ జయరామ్ 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 ఆయన. ఈయనకి ఉండాలి ఇక్కడ వివేకం ఉండాలి, భట్టులకైతే తెలియదు కాబట్టి వెనక వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ సాక్షాత్తు డైరెక్ట్ శిష్యుడు కదా శివుడికి ఒకసారి దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఈయనకి కొంచెం వివేక దృష్టి ఉండాలి. లేదు, అక్కడికి వెళ్ళి మళ్ళీ పాశాలు విసురుతున్నాడు ఈయన, వెళ్ళవేంటని చూస్తున్నాడు ఆయన తల దాటి వత్తలికి రావటల్లా. అప్పుడు వెంటనే అనుకున్నట్ట, అలా ఆనాడు చూశాను మార్కండేయుణ్ణి, ఇప్పుడు ఈ గురుభక్తుడట, ఈ గురుభక్తుడు ఇంకా ధైర్యంగా ఉన్నాడు ఇక్కడ, అసలు భయం లేదు కదా, నా పాశాలు కూడా చేరటం లేదు అక్కడికి అనేసరికి వెంటనే ఇక నా పని ఇక ఎందుకు తెలివి తెచ్చుకోవాలి, ఇలాంటి వాటికి వెళ్ళొద్దని అప్పుడే చెప్పాడు నాకు శివుడు. ఇప్పుడు పరశివ స్వరూపుడు ఇక్కడ గురుదేవుడు అంటే సామాన్యం కాదు కదా అని ఒక దండం పెట్టి అయ్యా లెంపలేసుకున్నాను వచ్చినందుకు ప్రయత్నం చేసినందుకు అని ఎంత చక్కగా వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు ఆవలింద ఆవలిస్తూ అనుకుంటు లేచాట. లేచేరా మధుకరి ఇంకా చచ్చిపోలా, ఇంకా బ్రతికే ఉన్నావా అని గురువుగారు పలకరించాడు. పలకరిస్తే అమ్మో గురువుగారు మీ పాదుకలు నా బండిలో ఉన్నాయి కదూ, వచ్చారు గురుగారు బట్టలు వచ్చారు, ఎవడొచ్చాడు రమ్మన్నారు వెళ్ళలేదు, అమ్మో మీ పాదాలు ఉన్నాయి కదా నాకు ఇంకెక్కడికి. అయితే మధుకర్ ఏమన్నాడన్నావు ఆ జ్యోతిబువా ఏమన్నాడు ఆయన జ్యోతిష్ పండితుడు, నువ్వు ఈ పాటికి గనక రేపు ఈ పాటికి నువ్వు బ్రతుకుంటే రమ్మన్నాడేమో, ఇప్పుడు మనకి ఆకలిస్తోంది కదా, మరి వెళ్ళి మరి భిక్ష తీసుకొస్తావా వెళ్ళి. అమ్మో గురుగారు మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళటమా, ఇప్పుడు మీ పాదాలు ఉండబట్టి ఏమిటి ఎక్కడ దాగాడో ఏంటో, ఇప్పుడు నేను వెళ్తుంటే ఏ పక్కన దాగాడో అమ్ములు దాగాడో ఇమ్ములు దాగాడో నేను వెళ్ళానండు గురుగారు. గురి అంత భయంగా ఉంది ఏంటో నీకు, అమ్మో ముత్త భయం అంత నల్లగా, అమ్మో యముడు ఎలా ఉన్నాడో బాబోయ్ నేను వెళ్ళను అంటే రే భయపడకరా అని చెప్పి ఆయన పాదుకలు ఇస్తారట. సమధులు ఆయన పాదుకలు చేతికిచ్చి ఇవి నువ్వు పట్టుకెళ్ళి నీతో పాటు పట్టుకెళ్ళి ఇంకెందుకు మనకి ఎక్కువ అడుక్కోకుండానే అందరినీ అడగకుండానే మనకి పెడతానన్న అడగ భోజనం అదేంటో వెళ్ళి అడిగి తీసుకురా అని చెప్పి పంపించాడు. వెంటనే సమర్థులు నా గురువులు అని చెప్పి అనుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోయి వెళుతుంటే ఆయనకు భయం వేస్తుంది, ఇప్పుడు వచ్చినవాడు నిజంగా వచ్చాడా లేకపోతే ఏదైనా ప్రేత వచ్చిందా, ఇప్పుడు వచ్చినవాడు నిజంగా వచ్చాడా లేకపోతే ప్రేత వచ్చిందా, చనిపోయి ప్రేతప్పుడు నన్ను బలి తీసుకోవడానికి వచ్చిందా అని ఆయన నమ్మలేకుండా ఉన్నట్ట మళ్ళీ లెక్కలేసుకుంటూ లెక్కలేసుకుంటూ ఆశ్చర్యపోతున్నాడు రాలేకపోతున్నాడు. మళ్ళీ ఈయనేమో గట్టిగా శ్రీరామ జయరామ జయ జయరామ అంటున్నాడు. అంటే అప్పుడు కొంత కొంచెం కన్ఫర్మ్ చేసుకుని వచ్చి సరికి ఏంటంటే ఏమయ్యా మీరు ఈ పాటికి నేను ఇలా వస్తే భిక్ష పెడతానన్నారు కదా, భిక్ష పెట్టండి, మా గురుదేవులు గురు పాదుకులు నాతో ఉన్నంత సేపు ఎవరేం చేయలేరు నన్ను అంటున్నాడు. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది దీనికి, వచ్చేసి నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు భిక్ష పెడితే తీసుకెళ్తాను అంటున్నాడు మరి. సో వెంటనే లెక్కేసుకుని బ్రతుకున్నావా, ఇంతవరకు నేను చెప్పినది ఏది కూడా పోలేదు తప్పలేదు, ఈరోజు మరి నేను ఇన్నిసార్లు లెక్కేసాను, ఇప్పుడు లెక్కేసినా కూడా నాకు అదే వస్తుంది, ఎలా వచ్చావు నువ్వు అని. మా గురువు గారంటే సామాన్యం అనుకున్నారా అండి, మా గురువుగారు అంత గొప్ప మహారాజు అని చెప్పాట. వెంటనే ఆయన అన్నట్ట ఇదిగో ఇది పట్టుకో నేను కూడా వస్తాను మీ గురువుగారిని దర్శనం చేయాలి అని చెప్పి వెంటనే వెనకబడి ఆ జ్యోతిష్ పండితులు కూడా సమర్థుల దగ్గరికి వస్తారట. వస్తే అప్పుడు సమర్థులు కూర్చోబెట్టి ఏమయ్యా నువ్వు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నావు కదా, నేర్చుకున్నప్పుడు శాస్త్రం మొదట్లోనే నువ్వేదో మంచి దేనికి ఉపయోగించమని చెప్పారు నేను నీ శాస్త్రాన్ని, అభం శుభమేరు కానీ పిల్లాన్ని పట్టుకొని నువ్వు చచ్చిపోతావు రేపని చెప్తావా నువ్వు, ఇదా నీ చెప్పమన్నది ఆ శాస్త్రం, చావకముందే చంపుతున్నావు నువ్వు అందరినీ, ఆ చావు వచ్చినప్పుడు ఎలాగో పోవాలి కాదు, నువ్వు చావకుండానే ముందే నువ్వు భయపెట్టి చంపుతున్నావు నువ్వు, దీనికి కర్మ ఎంత ఉందో ఒకసారి నీ శాస్త్రంలో వెతుక్కో, దీని కర్మ నువ్వు అనుభవించగలవా, అప్పుడు నువ్వు చేసిన దానికి ఎంత కర్మ పెంచుకున్నావు నువ్వు అండి. మహాప్రభో తెలివి చేశాను నేను, ఇంకా నా తప్పులన్నీ క్షమించండి, నేను బాధలని పడి ఇక నేను నా జీవితాంతం మీకు సేవ చేసుకుంటూ బ్రతుకుతాను అని శిష్యుడైపోయాడు ఆయన. అందుకని ఏ గుమ్మం దగ్గరికి వెళ్ళి అడుగుతామండి, నాకు కావలసింది ఎవరు ఇవ్వగలుగుతారు ఎక్కడ అందుకని. కాకే ద్వారే జాయే సిరనావు తల వంచుతా, యాకే దియ అధావు నువ్వున్నావు పరహత్య కావి కావు, ఎవరో వెళ్ళి నేను నిన్ను యాచించలేనే నువ్వుండగా, ఇక నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభు, మన దేవుణ్ణి మనం అలా ప్రార్థించుకోవాలి. అంతకాల తుమ్మరే సుమిరన్న గతి, మన పెద్దవాళ్ళు కూడా అంతకాలం వచ్చేసరికి అప్పుడు నిలబడటం కోసమే కదా. ఏది ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరణ మా మనుస్మరణ యహ ప్రయాతి త్యజందేహం సయాతి పరమాం గతిమని మనకి 8వ అధ్యాయంలో చెప్తున్నారు. ఎవరైతే ఓంకారాన్ని పూరిస్తూ ఆఖరి శ్వాస వదిలిపెడతారో వాళ్ళు నన్నే చేరుకుంటున్నారు అని చెప్తున్నాడు. అందుకని మనం ఎక్కడే మన అంత్యకాలం వచ్చేటప్పుడు ఆ నామం నిలబడాలి అంటే ఆ పరమమైనటువంటి భగవద్ అనుగ్రహం ఉండాల్సిందే. అక్కడ అనుగ్రహం లేకపోతే మనంతరం మనం చేసేటువంటి పని. అందుకని ప్రభు నీ పాదం తప్ప నీ అండ తప్ప నాకు ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సూరదాసు వారు. సూరదాసు అంటే ఆయనకి మనం అనుకునే చర్మచక్షువులు లేవు. ఏది ఈ చర్మచక్షువులకి దృష్టి కనిపించదు ఆయనకి, సూరదాసు వారికి. కానీ ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు ఒక అలవాటు ఉండేది, కృష్ణ కీర్తనలు చేసుకుంటూ ఉండేవారు, ఆయన కృష్ణుని పిలుచుకుంటూ ఉండేవారు. అందుకని ఆయన పెద్దవాడయ్యి ముసలివాడు అయ్యేసరికి, ఓపిక తగ్గేసరికి ఆయనకి ఎవరు భోజనం తినిపిస్తారు, ఎవరు ఎలా పెడతారు? కృష్ణుడే వచ్చాడట సూరదాస దగ్గరికి. కృష్ణుడే చిన్న పిల్లాడిగా వచ్చి, తాతయ్య తాతయ్య నీకు భోజనం తెచ్చాను, ఇదిగో తినిపిస్తున్నాను తిను అని తినిపించేవాడట. ఆ తర్వాత తాతయ్య బహిర్భూమికి వెళ్ళాలంటే, ఏది మల విసర్జన చేయడానికి టాయిలెట్ వెళ్ళాలంటే, తాతయ్య నేను తీసుకెళ్తానని చెప్పి చేత్తో తీసుకువెళ్ళి కూర్చోబెట్టి నీళ్లు దగ్గర పెట్టి ఆ తాతయ్య అయిపోయింది అనగానే మళ్ళీ తీసుకొచ్చేవాడు. ఇలాంటి సేవలన్నీ ఎవరు చేశారంటే సాక్షాత్తు కృష్ణుడు చేశాడు. సూరదాసు అటువంటి గొప్ప మహాభక్తుడు. సూరదాసు అటువంటి సూరదాస స్వామి చేసినటువంటి కీర్తన ఇది. అందుకని ఇన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాను, ఇందులో ఈ ప్రాణం ఉన్నంతకాలమేగా మనం ఏం చేసినా వెళ్ళేవాటప్పుడు ఏ ఒక్కటి వెనక రావట్లే. మనం చాలా పుణ్యం చేసుకొని మానవజన్మకు వచ్చాం, భగవంతుని యందు అనురక్తి కలిగింది, భగవంతుని పూజ చేసుకోవాలనే సద్భావన కలిగింది మనకి, ఇది ఎన్ని జన్మల పుణ్యమో. అందరికీ కావాలంటే వస్తుందా చెప్పండి. అందుకని ఎవరిని ఆచించకుండా భగవంతుడు మనకి ఎప్పుడు ఏ సమయానికి ఏది ఇవ్వాలో అందిస్తూ మన జీవితాలను నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభు మనందరికీ కూడా అటువంటి శక్తిని భక్తిని ఆయురారోగ్యశ్వర్యాలని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు మనని రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను పుత్రపౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీ. ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో ఆ భగవంతుని కొద్ది నిమిషాలు కంటిన్యూ ఇస్తారా? ఎవరే భగవంతుని ఆశ్రయించారో ఆ భగవంతుని భగవన్ నామాన్ని చేసుకుంటూ మనసును అంతర్ముఖం చేసుకుందాం. హరి ఓ.